Welcome to another faith-building message from Samuel Pada, pastor of the King's Temple in Hyderabad, India. Thank you so much for tuning in today. We hope this message inspires and encourages you.
ఇప్పుడు మనం గమనిస్తున్నటువంటి అంశము మీ ఘనమైనటువంటి గమ్యము. మీ ఘనమైనటువంటి గమ్యము అనే అంశం గురించి, యో గ్లోరియస్ డెస్టినీ, ఈ విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దీని గురించి బోధిస్తూ ఉన్నాం కొన్ని వారాల నుంచి. అయితే మనం స్థిరపరిచింది, మనం ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి విషయం అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఘనమైనటువంటి గమ్యమును ఉద్దేశించి మన కొరకు స్థిరపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఎవరికి కూడా ఘనమైన గమ్యము లేనటువంటి వారు లేరు. ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ అంశాన్ని మనము ఇప్పటికే, ఇంతవరకే మనము ఆలోచించాము, దాని గురించి ధ్యానించాము, దాని గురించి బోధించాము. కాబట్టి ఇప్పుడు మన ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు ఒక ఘనమైన గమ్యాన్ని ఉద్దేశించి మనకు స్థిరపరిచి ఉంచాడని మనం నేర్చుకున్నాం. అయితే ఈ ఘనమైన గమ్యాన్ని నేను స్వాధీనం చేసుకోవాలి, దీన్ని నేను అనుభవించాలంటే మంచి పునాది అనేది అవసరము అని కూడా బోధించాం. ఈ పునాది గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదటి అంశం, పునాదిలో ఉన్నటువంటి మొట్టమొదటి అంశం గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. ఆ మొట్టమొదటి అంశమే ఇంగ్లీష్లో కాన్సిక్రేషన్ అంటాం, మరి తెలుగులో సమర్పణ అన్నాం. అయితే కాన్సిక్రేషన్ అంటే ఏంటంటే, డెడికేషన్ టు వర్షిప్ అండ్ సర్వ్ గాడ్. అంటే మనల్ని మనము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి సేవించడానికి మనల్ని మనము సమర్పించుకున్నామన్నమాట. అంటే ఆ ఉద్దేశానికి మనం తించాలి, ఆయన్ని నేను సేవించాలి. ఇది బాగా అర్థం కావాలని చెప్పి మనం అనేక మంది జీవితాలని మనం పరిశీలించడం మొదలుపెట్టాం. మొట్టమొదటిగా అబ్రహాము జీవితం తీసుకున్నాం. అయితే ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, నేనేమన్నానంటే, అబ్రహాం వాజ్ అడిక్టెడ్ టు ద థింగ్స్ దట్ ప్లీజ్ గాడ్. అంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఆయన అమ్ముడుపోయాము అన్నాం. అంటే అది ఆయన్ని ఏది చేసినా నేను దీని ద్వారా దేవుణ్ణి తృప్తిపరచాలి. దేవుణ్ణి అసంతృప్తి కలిగించేది, దేవుణ్ణి బాధించేది నేను చెయ్యను. నేను ఏది చేసినా దానిలో నా దేవుడు గణపరచబడాలి అనే ఉద్దేశముతో ఆయన ముందుకు సాగాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించాం. అందుకే పాపము, కరప్షన్, బ్రైబరీ ఇటువంటి విషయాలు కొన్ని మాట్లాడాం. వీటిలో మనం జోక్యం చేసుకోకూడదు, ఎందుకంటే లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్, ఇటువంటి వాటిలో మనం జోక్యం చేసుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, దేవునికి అయిష్టమైన వాటిలో నేను పాలు పొందినప్పుడు నేను నన్ను నేను దేవునికి సమర్పించుకున్న వాణిగా ఉండను. ఈ సమర్పణ అనేది ఎందుకు ఇంత ప్రాముఖ్యము చూడండి. చాలామంది క్రైస్తవులు ఎలాగున్నారంటే, ఏ దానికైనా సరే ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి. నిజమే, ప్రార్థన, ఉపవాసం అనే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మన జీవితంలో. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉట్టి ప్రార్థన, ఉట్టి ఉపవాసంతో సమస్తాన్ని మనం సాధించలేం. ఆ విధంగా ఉన్నట్టయితే దేవుని వాక్యం ఎందుకు, మనకి ఈ వాక్యం అవసరం లేదు. ఈ వాక్యం ఎందుకండి, ఏదొచ్చినా ప్రార్థన చేద్దాం, ఏదొచ్చినా ఉపవాసం ఉందాం, మరి ఇది ఎందుకు, ఇంకా ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇది? ఈ విధంగా నడుచుకోవాలి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఆ నడవడానికి కావలసిన బలానికి మనం ప్రార్థన చేయాలి. ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన బలానికి, ఆ యొక్క పట్టుదలకి, మనకు కావలసినటువంటి దానికి ఆ సహాయం కొరకు మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? కాబట్టి మనకి ఏం నేర్చుకున్నాం, మనము దేవుడు మన పట్ల మంచి ఘనమైనటువంటి మరి గమ్యాన్ని స్థిరపరిచాడు, కానీ దాన్ని నేను స్వాధీనపరచుకోవాలి, దాన్ని నేను అనుభవించాలంటే నేను కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నా యొక్క బాధ్యత నేను వహించి నేను చేయాల్సినవి చేయాలి అనేది నేను నేర్చుకోవాలి ఈ వాక్యంలో. ఆమెన్ చెప్పండి. అందుకే సమర్పణ అవసరం. సమర్పణ లేకపోతే నేను దేవునితో సంబంధించినటువంటి మంచి సహవాసంతో బ్రతకలేను, దేవుని ఉద్దేశాలేంటో నేను తెలుసుకోలేను, దేవుని వాక్యానుసారంగా నేను జీవించలేను, దేవుడు చెప్పింది నేను వినలేను, దేవుని ఉద్దేశం ప్రకారంగా నేను బ్రతకలేను. కానీ ఎప్పుడైతే నేను దేవునికి నన్ను నేను సమర్పించుకుంటానో, నా చెవులు దేవునికి ఉగ్గి దేవుడు చెప్పేది నేను తెలుసుకొని దేవునికి ఇష్టానుసారంగా నేను బ్రతకగలను, అప్పుడు దేవుని యొక్క దీవెన నేను అనుభవిస్తూ దేవుడు ఏర్పాటు చేసిన ఘనమైన గమ్యాన్ని నేను చేరగలను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అబ్రహాం ఏం చేశాడండి, దేవుణ్ణి తృప్తిపరిచేవానిగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి సంతోషపెట్టేవానిగా జీవించాడు. ఏది చేసినా దేవుని గణపరిచేదానిగా ఉండేటట్టుగానే జీవించాడు. అంతేకాక ఇంకో అంశం చూశాను, ఇంకో వ్యక్తి గురించి, యోసేపు గురించి. యోసేపు ఏమన్నాడండి, యోసేపుకి మరి ఒక పరీక్ష వచ్చింది. టెంప్టేషన్ అంటే
శోధన,
శోధన వచ్చింది. గమనించండి, మనిషి అన్న తర్వాత శోధన రావడం సహజం. యు విల్ ఆల్వేస్ బి టెంప్టెడ్. ఖచ్చితంగా మీకు శోధన కలుగుతుంది, ఖచ్చితంగా టెంప్టేషన్ వస్తుంది. అయితే టెంప్టేషన్ వచ్చినప్పుడు ఆ టెంప్టేషన్ని జయించాలి. ప్రకటన గ్రంథం చూసినట్టయితే దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఎవరికండి? టు ది ఓవర్ కమర్ అని ఉంది, జయించువానికి అని ఉంది. ఆమెన్. చదివారా మీరు బైబిల్? జయించువానికి ఈ యొక్క వాగ్దానం చెల్లుతుంది. ఓడిపోయి శోధనకు లోబడితే ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడదు. కాబట్టి దేవుడు ఏం చూస్తున్నాడు? జయించే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. వచ్చే శోధనని జయించాలంటే అంత సులువు కాదు. ప్రాముఖ్యంగా ఈ యొక్క పునాది స్థిరమైన పునాది కావాలి. నేను నిర్ణయం తీసుకున్నాను, నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించాను, హల్లెలూయా. కాబట్టి ఈనాటి నుంచి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకడం నేను నేర్చుకోవాలి, హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, దేవునితో బ్రతకడం అనేది ఒక మతము కాదు, అది ఒక రిలేషన్షిప్, అంటే
సంబంధం,
సంబంధం. హల్లెలూయా,
హల్లెలూయా.
ఒక వ్యక్తి దేవునితో సంబంధించి ఇంటిమేట్ రిలేషన్షిప్,
సన్నిహిత సంబంధం,
సన్నిహిత సంబంధంలో బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దీని గురించి మాట్లాడుతూ మొదటి సర్వీస్లో, రెండో సర్వీస్లో దీన్ని కొద్దిగా ఎలాబొరేట్ చేస్తూ, వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి కొద్దిగా మాట్లాడాను. వినండి, వివాహమైన తరువాత ఈ ఇరువురు వ్యక్తులు ఇంతవరకు వేరువేరుగా ఉన్నారు, ఇప్పుడు వారు జతపరచబడ్డారు కలిసి జీవించడానికి. ఎప్పుడు వరకు అండి? ఫర్ ఎవర్, until death do us apart. Antena antena kadandi? Hallelujah. Aithe ippudu na kutumbamlo, na intlo samadhanamu santoshamu aikyata kavalante, nen telivaina vaadinaithe em telusukovalante, nenu evartho aithe jataparchabaddano aa vyaktiki emi ishtalu unnai, emi kashtalu unnai, what are the dislikes and likes, what are the things that please and displease the person, ishtalu aishtalu telusukovali. Enduku ippudu nenu oka sannihita sambandhamlo bratakali. Amen. Jartha vinandi andaru, vivaham cheskunnatuvanti varu, cheskoboyentuvanti varu kuda. Amen. Nenu oka rakanga penchabadinchu maa talidandrulu intlo. నేను చేసుకున్నటువంటి వ్యక్తి, వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఇంకో విధానంలో పెంచబడి ఉండొచ్చు. పెంపకములో చాలా తేడాలు ఉండొచ్చు. కల్చర్లో అంటే సంస్కృతిలో తేడాలు ఉండొచ్చు. కొన్ని కొన్ని ఇంటర్ కల్చరల్ మ్యారేజెస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ మ్యారేజెస్ ఉంటాయి. అవునా? రెండు దేశాల నుంచి వస్తారు, కంప్లీట్గా వేరే బ్యాక్గ్రౌండ్. ఇంటర్, ఇప్పుడు మన ఇండియాలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉంటాయి, అవునండి. అంటే ఇదంతా దేనికి చెప్తున్నా, రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్లో పెంచబడతాం. కాబట్టి మనం ఏం నేర్చుకుంటాం? ఒక కొన్ని పద్ధతులు నేర్చుకుంటాం మన ఇంట్లో. ఎవరిని చూసి? మన తల్లిదండ్రుల్ని, మన బంధుమిత్రుల్ని. ఇది అనేది ఒకటి, ఒక రకమైనటువంటి ఉద్దేశంతో మనం పెంచబడతాం. ఇప్పుడు ఏమవుద్ది? వివాహం అవుద్ది. అయితే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. నేను అనుకుంటాను ఈ విధంగా చేస్తేనే కరెక్ట్ అని. నేను వివాహం చేసుకున్న వ్యక్తి ఆ విధంగా చేస్తేనే కరెక్ట్ అని ఆమె అనుకుంటుంది. ఇక్కడ ఏమవుద్ది? క్లాష్ వస్తుంది. సో ఇక్కడ కాంపిటీషన్ వస్తుంది కొన్ని హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో. ఏమవుద్ది? ఇప్పుడు నేను భర్తను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని. నేను చెప్పేదాంట్లో అర్థం అవుతుందా మీకు, లేకపోతే సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఫారెనా? సరే, ఆమె ఏమంటుంది? కాదు కాదు, నేను చూశాను మా ఇంట్లో ఈ పద్ధతే రైట్ అని ఆమె అంటుంది. ఇలా కొట్లాడుతూ ఉంటే ఆ కుటుంబంలో ఎప్పుడు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. బయటకు వెళ్ళినప్పుడు మై హస్బెండ్ అండ్ మా నవ్వుతూ ఉంటారు, కౌగులించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, కానీ ఇంటికి రాగానే యుద్ధం. సమాధానం ఆ మాట వెళ్తే ఈయనట్ వెళ్తాడు, ఎందుకంటే హృదయంలో వన్నెస్ లేదు. చూడండి, ఇది మతం. ఎందుకు గమనించండి, చాలామంది భర్తలు ఏమనుకుంటారు, వైఫ్ సెకండరీ అనుకుంటారు. అవసరం లేదా అంటే దే ఇంగ్లీష్లో బాగా చెప్పగలను, సెకండ్ సర్వీస్లో ఫస్ట్ సర్వీస్లో అయితే మీకు ఇంగ్లీష్ అర్థమవుతే అది తీసుకోవాలి. అది సీడీ చాలా అంశాలు చెప్పాను దీని విషయంలో, తెలుగులో కొద్ది కష్టం అవుతుంది కానీ ఐల్ ట్రై మై బెస్ట్. ఖచ్చితంగా పెళ్ళైనటువంటి వారు ఆ సీడీ తీసుకోవాలి, లేకపోతే డీవీడీ తీసుకొని వినాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాను నేను. యాక్చువల్ నా సబ్జెక్ట్కి చాలా అంటే వేరే విషయం కూడా మాట్లాడాను, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మ్యారేజ్ సెమినార్ పెడితే కష్టంలో ఉన్న మ్యారేజ్లే రారు, మంచి మ్యారేజ్లో వస్తుంటారు కష్టంలో. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తారు, పాస్టర్ ప్రేయర్ చేయండి. బాబు ప్రేయర్ చేస్తే సరిపోదు, వాక్యం చెప్పినట్టు బతుకుతేనే దీవెన ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏమైనా వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, సరే నా భర్తకి ఏమి ఇష్టం, నా భార్యకి ఏమి ఇష్టం, మనం కలిసి మాట్లాడుకొని ఒక అన్యో ఒక మంచి అండర్స్టాండింగ్కి వచ్చి ఇది మన పద్ధతి, ఈ విధంగా ఒకరిని ఒకరు ప్లీజ్ చేసుకో. ఎప్పుడైతే ఒకరికొకరికి డిస్లైక్స్ ఉంటాయో అవి మనం వ్యక్తపరచుకున్నప్పుడు మనం కరెక్షన్ తీసుకుని. ఎందుకు ఇదంతా? ఓహో, తల్లిదండ్రులు గమనిస్తున్నాడు, చూసారా ఇన్ని రోజులు వీడు నేను చెప్తే విన్నాడు, ఇప్పుడు భార్య వచ్చింది ఆమె ఏం చెప్తే చేస్తున్నాడు. ఓ, వీడు హెన్పెక్ట్. అర్థమవుతుందా? హెన్పెక్ట్ అంటే తెలుగులో కరెక్ట్ మాట ఎవరని చెప్పండి. హెన్పెక్ట్ అంటే నాకు తెలియదు కానీ యూ అండర్స్టాండ్ రైట్? ఓకే, అంటే భార్య మందు పెట్టేసిందేమో అండి, ఇట్లాంటి మాటలు వింటామా లేదా? కరెక్టేనా? గమనించండి జాగ్రత్తగా. ఏంటంటే మందు పెట్టేయడం కాదు, వాడు తెలివైనోడు. ఏం చూస్తున్నాడు? హౌ కెన్ ఐ హ్యావ్ హార్మనీ, వన్నెస్, పీస్, జాయ్ ఇన్ ద హౌస్? ఓ, కన్ ఐ మీన్ యు ఆర్ ద బాస్. నో, వాక్యంలో ఎక్కడ కూడా నువ్వు బాస్ అని లేదండి, యు ఆర్ ద హెడ్ అని ఉంది. అంటే హెడ్ అంటే అర్థం తెలుసా? ఎప్పుడైనా తప్పు జరిగితే నువ్వు బాధ్యుడు, నువ్వు లెక్కప్ప చెప్పేవాడు, అది హెడ్ అంటే. డామినేట్ చైర్మన్ కాదు భర్త. మనం అనుకుంటాం నేను గ్రేట్, నేను మగవాడిని గ్రేట్. ఆగు, నువ్వు హెల్ప్లెస్ కాబట్టి నీకు భార్యనిచ్చాడు దేవుడు. ఆగండి, ఆదామని దేవుడు పైన చూశాడు, వీడు హెల్ప్లెస్, వీడికి హెల్ప్ కావాలి, కాబట్టి నేను ఎవరినో ఒకరు నిప్పకపోతే మటుకు వీడు వృధా అయిపోతాడు వీడు అని చెప్పి భార్యను తెచ్చాడు. హల్లెలూయా. కాబట్టి భార్య ఎందుకు పనికిరాంది కాదు, లేకపోతే నువ్వు బెడ్లో ఉంటే 8 గంటలకు కూడా ఇంకా లెగవు, అప్పుడు బెడ్ కాఫీ తీసుకొని వస్తే నువ్వు తాగడానికి కాదు. ఒక్కోసారి నువ్వు చేయాలి ఆమెకి, ఆమె 8కి ఇంకా లేక 9కి కూడా లేదు, నువ్వు కాఫీ తెచ్చియాలి. ఏయ్, నువ్వు భార్య, నువ్వు లెగాలి ఫస్ట్ అని ఎక్కడ ఉందా? లేదు. ఎవరు చెప్పేది కాదు, ఇది మన కుటుంబం, మన ఇల్లు, మనకి సంతోషం కాదు. వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ మ్యాన్. ఆమెన్, హల్లెలూయా. ఇది నీ కుటుంబం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నువ్వు దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలంటే అన్యోన్యమైనటువంటి సహవాసం. ఏంటి, నేను ఇది చేస్తే దేవుణ్ణి సంతోష పెడుతుందా లేకపోతే దేవుణ్ణి దుఃఖిస్తుందా? అందుకే ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఇంకా నేను బ్యాచులర్ లేకపోతే స్పిన్స్టర్ విధానమైన థింకింగ్ మానేసుకోవాలి. నేనే నిర్ణయం తీసుకున్నా నాకు సహచారి, నేను ఐఎమ్ హుక్ టు సంబడీ అండ్ వాట్ ఎవర్. నేను ఏ డెసిషన్ తీసుకున్నా నా ఒక్కడికి కాదు, మానిద్దరికి కూడా సంతోషకరంగా ఉండాలి. హల్లెలూయా, మాట్లాడండి హల్లెలూయా. అప్పుడే నిజమైనటువంటి వన్నెస్ ఉంటుంది. ఆమెన్, గమనించండి. ఆయన వాక్యంలో ఏముంది చూడండి, వాక్యంలో ఏమని ఉందంటే, నీవు ఎప్పుడైతే వివాహం చేసుకుంటావో యూ విల్ లీవ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ అండ్ యూ విల్ క్లీవ్ టు యువర్ వైఫ్. అంటే
తల్లిని తండ్రిని విడిచి,
తల్లిని తండ్రిని ఏం చేస్తారండి, గట్టిగా చెప్పాలి అందరూ, గట్టిగా
విడిచి,
ఇంకా గట్టిగా విడిచి. అంటే అర్థం ఏంటండి, వదిలేసి. ఆమెన్, వదిలేసి విడిచి
తన భార్యను హత్తుకొన్ను,
తన భార్యను హత్తుకొన్ను. కాబట్టి అత్తలైనటువంటి వారు ప్రతి ఒక్కరూ అత్తలు అవుతారు. అత్తలు కాబోయేటువంటి వారు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీ కుమారుడు వివాహం చేసుకున్నాడో ఆ వచ్చినటువంటి వ్యక్తి మీకు కాంపిటీషన్గా రాలేదు, పోటీగా రాలేదు. అరే ఇన్ని రోజులు నన్ను చూడని ఉండేవాడు కాదు, ఇన్ని రోజులు నాతో మాట్లాడు, ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు, ఎప్పుడు ఏమన్నా భార్యా భార్య అంటాడు. సంతోషించు, అదే వాక్యంలో రాయబడి ఉంది. అలాగవుతేనే మంచిది. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు మర్చిపోమని అంటలేదు దేవుడు. ఏం చేయాలి? విడిచి అన్నాడు. అంటే ఏం చేయాలి పాస్టర్? అంటే ఏం చేయాలండి? నా తల్లిని వదిలేయాలా? నా తల్లి విధవరాలు, వదిలేయాలా? ఏం చేయాలి? అలా బోధిస్తున్నారండి మీరు? నా తండ్రికి మా అమ్మ లేరు, వదిలేయాలా? ముసలోడు, ఏం చేయాలి? నేను అలా చెప్పటం లేదు. ఏమంటున్నానంటే, మీ తల్లిదండ్రులు ఇంట్లో ఉండకూడదు. మీరు ఒక ఇల్లు తీసుకొని వారు అటువంటి పరిస్థితుల్లో ఉంటే వారిని మీ ఇంటికి తెండి. చాలా తేడా ఉంది దీంట్లో. ఏం తెలుసా? ఎందుకో తెలుసా? మీరు మీ ఈ భార్యకి స్వేచ్ఛ అవసరం, అప్పుడే డెవలప్ అవ్వగలదు. ఎంతవరకైతే ఎవరో నన్ను గమనిస్తున్నారు, ఇది తప్పు అది రైట్ అని ప్రతిరోజు ప్రతి గంట మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటే ఆ ఫ్రీడంలో ఆమె బ్రతకలేదు. ఆమెన్. ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో తల్లిదండ్రులైనటువంటి మనం ఏం చేయాలి తెలుసా? ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలి. జోక్యం చేసుకోకూడదు. వారు తప్పులు చేయడానికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. అలాగే లైఫ్లో లెసన్స్ నేర్చుకుంటారు. మనం చేసే అడ్వైస్ మనం చెయ్యాలి, కానీ నిర్ణయం వారిది. వారు మనం చెప్పిన నిర్ణయానికి లోబడకపోయినా మనము హర్ట్ అవ్వకూడదు, బాధపడకూడదు. వారి జీవితం అది. వీఆర్ దేర్ యాజ్ సపోర్ట్ స్ట్రక్చర్. నౌ దాట్స్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ యూనిట్. అంతే తప్ప కుమారుడు వచ్చి లేకపోతే చాలా బాగుండిందండి మమ్మీ, నా వైఫ్ అంటే ఈ రెండు రోజుల వరకు నా టేస్ట్ నేను వండిందండి, అంత టేస్ట్ లేదు అన్నావు, ఈవేళ ఈ కొత్తగా వచ్చినా ఇంత బాగా వండేస్తుందా నీకు? అంటే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అందుకే అత్త కోడల్లో ఎప్పుడూ గొడవలే మన కల్చర్లో, ఐ థింక్ ఇన్ ఎనీ కల్చర్. మనము మన 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 బాధ్యత, మన రోల్ వాక్యానుసారంగా మనం తెలుసుకొని జీవిస్తే అనేకమైనటువంటి ఈ యొక్క వివాహంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటకు రాగలం. ప్రార్థన చేయకుండానే బయటకు రాగలం. హల్లెలూయా. ఆమెన్. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను మర్చిపోమనే దేవుని వాక్యంలో రాయబడలేదు. కానీ ఒక్కో వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకుంటారో నాకు అర్థం కాదు. మగోడు అన్నందుకు పెళ్లి చేసేసుకోవాలనుకుంటారు. అయ్యో నేను పెద్దోడు అయిపోతాను, గుండు మీద ఇంటికి వెళ్ళిపోతున్నాయి, ఇంకా పెళ్లి ఇంకెవరు చేసుకుంటాడు అని చెప్పి చేసేసుకుంటారు. చేసుకొని అయితే నెలాఖరికి వెళ్ళి జీతం తీసుకొని వచ్చి తల్లి చేతిలో పెడతారు. బుద్ధి ఉందా అసలు మీకు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అసలు? మీ ఇద్దరి మధ్యలో దేవుడు, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఏ సెపరేట్ ఫ్యామిలీ యూనిట్. నీ ప్రథమ బాధ్యత నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, తర్వాతే మీ తల్లిదండ్రులు. చాలా మందికి చాలా కష్టంగా ఉంది నేను మాట్లాడేది, నాకు తెలుసు. అయినా పర్వాలేదు, ఎందుకంటే ఎవరో ఒకరు బోధించాలి వాక్యం. ఐ మీన్ ఇందువల్లనే అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. ప్రార్థన 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 కోసం ప్రార్థన, కానీ మనం చేసే విధానంలో మన జీవితంలో మార్పు మట్టుకు ఒప్పుకోం. ఎక్కడ మారుతుందండి? ఎలా మారుతుంది చెప్పండి? ఎలాగుంటుంది దీవెన? వాక్యము చెప్పిన ప్రకారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తేనే దీవెన ఉంటుంది. అంతే తప్ప నేను ఈ విధంగా మా యొక్క కల్చర్, నా యొక్క సంస్కృతి ఈ విధంగా పెంచింది, ఇదే రైట్ అనుకుంటే ఎప్పుడు కూడా బాగుపడలేవు. గమనించండి, నేను ఎప్పుడు కూడా తల్లిదండ్రుని నెగ్లెక్ట్ చేయమని కానీ, వారిని పట్టించుకోవద్దు కానీ దేవుని వాక్యంలో రాయబడలేదు. నేను అది బోధించటం లేదు. కానీ వివాహము చేసుకుంటే మట్టుకు నువ్వు ఎవరిని ఏం చేయాలని, ఒకరిని విడవాలి, ఒకరిని హత్తుకోవాలి. అంటే ఖచ్చితంగా ఒకరికి ఎక్కువ ప్రాముఖ్యత వస్తుంది. చాలా బాధకరమైందే ఇది, కానీ జరిగే విషయం వాక్యంలో ఉంది కాబట్టి. కాబట్టి తల్లులైనటువంటి వారు, తండ్రులైనటువంటి వారు ఇది మనం ముందుగానే తెలుసుకొని దీనికి సిద్ధపడాలి. మనం ప్రోత్సహించాలి మన పిల్లలు. వారు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క వివాహం బలపరచబడ్డానికి, స్థిరపరచబడ్డానికి, అన్యోన్యతతో జీవించడానికి మనం ఏ విధంగా వారిని వారికి సహాయం చేయాలో మనం నేర్చుకుని వారికి సహాయము చేకూర్చాలి. అప్పుడు వారు దీవించబడతారు. అంతే తప్ప తల్లి ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండకూడదు. అనేక వివాహాల్లో ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నాను, అనేక మందికి మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం, వివాహ విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అనేక మంది వివాహం అయిన తర్వాత కూడా అనేక మంది పురుషులు వారు వాళ్ళ తల్లులు వారిని కంట్రోల్ చేస్తున్నారు. చూడండి, ఒక బిడ్డ పుట్టినప్పుడు, గర్భంలోంచి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా, ప్రత్యేక వ్యక్తిగా జీవించాలి, ఎదగాలి అంటే ఏం చేయాలండి? మొట్టమొదట ఒక కటింగ్ అనేది జరగాలి. ఏం కటింగ్ అండి అది? అంబలికల్ కార్డ్ అంటారు. ఆ పేగు కట్ చేస్తే తప్ప ఆ వ్యక్తి బతకలేడు, అంతేనా? అలాగే ఎప్పుడైతే వివాహము జరుగుతుందో అప్పుడు ఆత్మీయ లోకంలో ఆ అంబలికల్ కార్డ్ కట్ అవ్వాలి. లేకపోతే తల్లి కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. మీరు మీ బిడ్డల యొక్క జీవితాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మీ యొక్క మనమలు మనమరాళ్ళు దీవించబడాలి, వారి జీవితాలు ఆశీర్వదించబడాలంటే మీ హస్తం మీ యొక్క పిల్లల వివాహం మీద నుంచి తీసేయండి. వాళ్ళని కంట్రోల్ చేయడం మానేయండి. ఆమెన్. ఇప్పుడు ప్రార్థన చేయండి వారి కొరకు. దేవా, వారిని ఆశీర్వదించండి. నా కొడుకు తన భార్యను ప్రేమించి ఆమె చేసే దాంట్లో ఆనందిస్తున్నాడు, నాకంటే ఎక్కువగా ఆనందిస్తున్నాడు, నేను చేసిన దానికంటే ఎక్కువగా ఆనందిస్తున్నాడు. మీకు స్తోత్రము తండ్రి, హల్లెలూయా. అంతేకాని నీకు పోటీగా వచ్చిందని నీ కోడలు ఎప్పుడు అనుకోకూడదు. లేకపోతే కొద్దిమంది ఎలాగున్నారు తెలుసా, నా తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయారండి, పని మనుషులు దొరకటం లేదు, నేను ఎలాగన్నా పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? నా తల్లికి కాఫీ ఇవ్వడానికి బెడ్ మీద ఉంటే అంటే ఒక నౌకరుదాన్ని కొనుక్కొచ్చుకుంటాం అన్నమాట, దానికి వివాహం చేసుకోరు ఎప్పుడు. సేవ చేయడం తప్పు కాదు, కానీ ఆ ఉద్దేశము తప్పు. అందుకొరకు వివాహం చేసుకోవడం తప్పు. తల్లిదండ్రులకు సేవ చేయాలి, వారి ఆశీర్వాదం మన మీద ఉండాలి. మనల్ని మనం తగ్గించుకో ఎప్పుడు కూడా మర్చిపోద్దు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మనం ఎంత దీవిస్తామో అంత దేవుడు మన జీవితాలను దీవిస్తాడు. అంతేకాని ఏది ఎంతగా మనం చేయాలి, వాక్యం ఏం బోధిస్తుందో ఆ విధంగా మనం ముందుకెళ్ళినప్పుడే మనకి అన్ని అంశాల్లో మనకి దీవెన కలుగుతుంది, లభిస్తుంది, మనం అనుభవించగలం. ఆమెన్. కాబట్టి ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్ళకండి. నేను బోధించేది తల్లిదండ్రులు కేర్ చేయొద్దు, పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళ ముఖం చూడొద్దు, అది కాదు, అది తప్పు. పట్టించుకోకుండా ఉండకూడదు. వారికి సహాయం చేయాలి, వారిని దర్శించాలి, వారితో కలిసి ఉండాలి, వారితో కలిసిమెలిసి ఉండాలి, వారి దీవెన పొందాలి, వారిని దీవించాలి, మనం ఇవ్వాలి వాళ్ళకి. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను దీని గురించి కూడా బోధిస్తాను, హౌ వీ నీడ్ టు బ్లెస్ అవర్ పేరెంట్స్ బట్ నాట్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ డిస్ట్రాయింగ్ యువర్ మ్యారేజ్. కెన్ ఐ హియర్ యువర్ ఆమెన్? సో నీ వివాహము, నీ భార్య భర్త రిలేషన్షిప్, నీకు తల్లిదండ్రులకు ఉండే రిలేషన్షిప్, ఇవి ఏంటి? వాక్యం ఏం బోధిస్తుంది? ఇది తెలుసుకుని ఈ విధంగా జీవించినప్పుడే మనము దీవెన పొందగలం. అయితే ఇది కొద్దిసేపు మాట్లాడాలనుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంగ్లీష్లో అయితే బాగా చెప్పగలను, కానీ ఎనీవే, గెట్ దట్ టైప్ అండ్ యూల్ బీ బ్లెస్డ్. ఎనీవే, లెట్స్ గో బ్యాక్ టు ద లెసన్. ఏం చూస్తున్నాము ఇక్కడ? నన్ను నేను సంతోషపెట్టుకోవడం కాదు, కానీ ఎవరితో అయితే నేను సన్నిహిత సంబంధం కలిగి ఉన్నానో వారిని సంతోష పెట్టడమే నా ప్రాముఖ్య ఉద్దేశమై నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలి. అందుకే యోసేపు ఏమన్నాడు, హౌ కెన్ ఐ డూ దిస్ వికెడ్ థింగ్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్.
నా దేవునికి విరుద్ధముగా ఈ కీడు చేసి,
అది నా దేవునికి విరుద్ధముగా ఈ కీడు చేసి
పాపమును ఎలా కట్టుకునేదనో.
అది చూసారా, పాపం ఎలా చేయగలను అంటే చూడండి, అది ఆకర్షణీయంగా ఉంది. ఎందుకంటే ఆమెకు చూడడానికి చక్కగా ఉండుంటుంది, ఆకర్షణీయంగా ఉంది, అనుభవించడానికి చక్కగా ఉండొచ్చు, ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ ఏమంటున్నాడు, లేదు లేదు, ఇది చేస్తే నన్ను నేను తృప్తి పరుచుకున్న వానిగా ఉంటాను, కానీ దేవుణ్ణి నేను బాధ పెట్టిన వానిగా ఉంటాను. నేను దేవుడు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఘనమైన గమ్యాన్ని నేను చేరాలంటే నన్ను నేను సంతోషపెచ్చుకోవడం ప్రాముఖ్యంగా ఉండకూడదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలి నేను. దేవునికి విరుద్ధమైంది, దేవునికి అయిష్టమైంది ఏది కూడా నేను చేయకూడదు. హల్లెలూయా చెప్పండి. ఆమెన్. ఇది సమర్పణ అంటే, ఎప్పుడైతే నేను ఎవరి గురించి కూడా పట్టించుకోకుండా నన్ను నేను సంతోష పెట్టుకోవాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తాను, అప్పుడు ఏంటో తెలుసాను, స్వార్థపరుడు. స్వార్థపరుడు విను, స్వార్థపరుడు అంటే వేరెవరి గురించి లెక్క పెట్టుకో, లెక్క ఉండదు వాడికి. దేవుని గురించి లెక్క ఉండదు, భార్య గురించి లెక్క ఉండదు, తల్లిదండ్రుల గురించి లెక్క ఉండదు, పిల్లల గురించి ఎవరి గురించి లెక్క ఉండదు. తన్ను తాను సంతోష పెట్టుకుంటే అంతే చాలు. కొద్దిమంది ఉన్నారు, మేము వాళ్ళకు కూడా కౌన్సిల్ చేస్తున్నాం, ఇంట్లో కూర్చొని ఉంటారు, భార్య వెళ్ళి పనిచేసి కష్టపడి డబ్బు తెస్తే భర్త కాబట్టి కొట్టాలి కదా. భార్యని కొట్టే భర్త మూర్ఖుడు. ఎవరిచ్చారు నీకు అధికారం? ఎవరిచ్చారు, ఎవరు నేర్పించారు నీకు అధికారం? భార్య మీద ఎప్పుడు కూడా చేయి చేసుకోకూడదు. తినడు, సారీ, పని చేయడు, ఇంట్లో ఉంటాడు, దినమంతా టీవీ చూడడమో లేకపోతే ఫ్రెండ్స్తో గడపడం సమయం. భార్య కష్టపడి తెచ్చి పిల్లల్ని పెంచాలని ప్రయత్నం చేస్తుంటే తేగానే ఆ డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? డ్రింక్ కొట్టడానికి వెళ్ళిపోతుంటాడు. ఇవ్వకపోతే ఒక డ్రామా చేస్తాడు ఇంట్లో. ఇలాంటివి జరుగుతున్నాయా లేదా చెప్పండి, మాట్లాడండి. హల్లెలూయా. గమనించండి, ఉట్టిగా ప్రార్థన మట్టుకు సరిపోదు. మన బాధ్యత మనం వహించడం నేర్చుకోవాలి. నువ్వు భర్తవైతే నీకు బాధ్యత ఉంది నీ భార్యను చూసుకోవాలి. నాకు ఉద్యోగం లేదండి. ఎందుకు లేదు? ఏదో ఒకటి చెయ్యి. లేదండి నేను ఎంఏ అయితే స్వీపర్ పని చేస్తే తప్పైందా? 3,000 అన్న వస్తుంది. ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేసే బదులు పోయి డ్రైవర్గా పనిచేయి, తప్పేంటి? దేర్ ఇస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. కానీ వృధాగా సమయం గడుపుతూ, స్నేహితులతో సమయం గడుపుతూ, పిచ్చి పిచ్చిగా అలవాటుకు లోబడి తెచ్చే కష్టంతో తెచ్చే డబ్బుని వృధాగా స్వార్థముగా వాడుకొని మళ్ళీ ఇవన్నీ అనుభవిస్తూ ఇంకా తే అని చెప్పి తేనందుకు నువ్వు డౌరీ తేలేదు, 10 సంవత్సరాల క్రితం డౌరీ తెస్తానని తీసుకురా, లేకపోతే నేను ఇంకా హింసిస్తానని హింసించేటువంటి మూర్ఖమైనటువంటి మృగాలతో సంబంధమైనటువంటి భర్తలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. మిమ్మల్ని కష్టపడుతున్నాను కానీ నేను సంతోషిస్తున్నాను. సారీ చెప్పడం లేదు నేను. ఎందుకు తెలుసా? మెలుకోవాలి మనం. దేవుని దీవెన మనం చేసే పిచ్చి పనులను చేస్తూ ప్రార్థన 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 ఉపవాసం ఉంటే జరిగిపోదు. ఏమన్నా, టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్,
మీ చెడు మార్గాల నుంచి
తిరగండి అన్నాడు దేవుడు. అప్పుడు నేను మీ ప్రార్థన వింటానన్నాడు దేవుడు. ఉట్టి ప్రార్థన చేస్తే సరిపోదు. మన హృదయం మారాలి, మన మన మనం చేసే మన విధానాలు మారాలి, మన పద్ధతులు మారాలి, మన మనస్సు మారాలి, మనం జీవించే విధానం మారిపోవాలి. దేవునికి అనుకూలముగా దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పుడే దేవుని దీవెన మన జీవితంలో అనుభవించగలం. దేవుణ్ణి సంతోష పెట్టడానికి నేను అమ్ముడు పోవాలి. హల్లెలూయా. అందుకే దానియేలు అంటాడు, నన్ను నేను డిఫైల్ చేసుకోను, అంటే నన్ను నేను మలినపరచుకోను,
అపవిత్రం చేసుకోను.
దీని ఈ యొక్క రాజు తెచ్చేటువంటి మంచి పదార్థాలు, ఆహార పదార్థాలు చూస్తే చాలా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, తింటే చాలా మృదు చాలా టేస్టీగా ఉంటాయి, తాగితే చాలా ఆనందకరంగా ఉంటాయి. అయినా వాటిలో నేను పాలు పంచుకున్నట్టయితే నన్ను నేను సంతోషపరచుకుని స్వార్థపరుడిని అవుతాను. కానీ నా జీవితము అమ్ముడిపోయింది ఎవరికి? యేసయ్యకి. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని సంతోష పెట్టే విధంగా నేను జీవించాలి అని నిర్ణయం తీసుకున్నాడు డానియేలు. హల్లెలూయా.
థాంక్స్ అగైన్ ఫర్ లిస్నింగ్. To hear more messages like this one, make sure to subscribe to our podcast channel for past episodes. If you've been blessed by the message today, consider rating it and even sharing it with friends. For more content from the King's Temple or to connect with us, visit kingstemple.in. Have a blessed day.